ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதி ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు వాత్సల్యంతో అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథంగా వెలుగొందే శ్రీ భగవద్గీతకు చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. ప్రశ్నోత్తర రూపకంగా సాగుతున్న ఈ గ్రంథం జీవితకాలంలో మనం తప్పనిసరిగా ఒక్కసారైనా చదవడమో వినడమో సాగించాలి. నేటి కాలంలో చదవడం చాలా కష్టమైపోతున్న సమయంలో యథావకాశంగా రోజుకి 10 నుంచి 15 నిమిషాల కంటే మించని విధంగా దీనిలో పఠనం సాగుతూ ఉంది. అవకాశం చేసుకునో అవకాశం ఉన్నవారందరూ తప్పకుండా దీన్ని విని ఋషి రుణం అంటారే దాన్ని తీర్చుకున్న వాళ్ళమవుదాం. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణార్జున సంవాదం గ్రంథంలో ఈవేళ 368వ ప్రశ్న, అక్కడి నుంచి సమాధానాలు సాగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున ఎవరైనా తన ప్రతిబింబంతో తానుగా మాట్లాడుకుంటూ ఉంటే, లేదా ఏదో తాను గొప్పవాడుగా తన ప్రతిబింబం తక్కువ బుద్ధి గలదా అనిలాగా భావించి దానికేదో ఉపదేశం చేస్తూ ఉంటే ఏమంటారు అలాంటి దాన్ని? వాడు ఎవడైనా తెలివిగల వాడు అని ఎవరైనా అంటారా? అసలు వాడు తెలివైన వాడు అవుతాడా అని అంటూ నిన్నటి రోజున ఓ చక్కటి విషయాన్ని సమన్వయం పరుస్తూ చెప్పారు ఈ ఆత్మల విషయంలో స్వామి. దాన్నే కొనసాగింపు 368వ ప్రశ్న. స్వామి, నిన్న మీరు అన్నారు కానీ మరీ అలా కొట్టిపారేయవద్దండి. ఎందుకనంటే చంద్రుడు ఒకడే, కానీ ఎవరికైనా కంటికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆకాశంలోకి చూస్తే ఇద్దరు చంద్రుల్లాగా కనపడతారు. చంద్రుడు ఒకడే అని వాడికి తెలిసినా ఇద్దరు చంద్రుళ్ళు కనపడడం మానరు కదా. అలాగే ఆత్మ ఒకటే అని తెలిసినా అనేక ఆత్మలు కృష్ణుడికి తోచవచ్చు కదా. అడి నువ్వు చెప్తున్నావు కానీ ఈ ఉదాహరణ ఇక్కడ కుదరదు నాయన. 2 చంద్రుళ్ళు ఎందుకు కనబడ్డారు? కంటి దోషం కదా. కంటి దోషం ఉన్నంత వరకు కనిపిస్తారు. రేపు పొద్దున్న కంటి దోషం నువ్వు తొలగించుకున్నావు అనుకో, అప్పుడు ఒకడు కనబడతారా ఇద్దరు కనబడతారా? ఒకరే కదా. ఒకవేళ కనపడుతూ ఉంటే ఇంకా నీకు ఆ దోషం తొలగనట్లే అని అర్థం. ఆత్మలొకటి కాదు అనేది భ్రమ అజ్ఞానం అని అంటున్నావు కదా. ఒకటే అనేది భ్రమ తొలగడం అంటున్నావు. ఇక్కడ కంటి దోషం లాంటిది ఈ భ్రమ, అది తొలగితే యథార్థమే కనబడుతుంది. కృష్ణుడికి భ్రమ తొలగిందన్న తరువాత ఇక అర్జునుడు అనే దేహం బదులు ఆత్మే కనిపించాలి. తాను కృష్ణుడు అనే దేహం బదులు కూడా ఆత్మే కనిపించాలి. ఈ రాజులందరూ అనే దేహాల బదులు ఆత్మే కనిపించాలి. కానీ అలా కనిపించలేదనే ఆయన మాటలను అనుసరించి మనకి తెలిసిపోతుంది కదా. స్వామి అడిగాను, కానీ ఇక్కడ దేవరవారు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో అనిపిస్తోంది. జీవుడు ఒకడే, భ్రాంతి వలన అనేక జీవుళ్ళుగా కనిపిస్తూ ఉంటారట. కలగన్న వాడికి మేల్కొనగానే కలలోవన్నీ మరీ కనిపించనట్లుగా భ్రాంతి తొలగగానే ఈ అనేక జీవుళ్ళు కూడా కనిపించరు స్వామి, ఒకే జీవుడు కనిపిస్తాడట. అదే చెప్తున్నావు నువ్వు. అయితే సరే పోని, నువ్వు చెప్పినట్టుగానే అనుకుందాం. ఇంతకీ కృష్ణుడు ఎవరు? ఆ ఏకజీవుడా, లేక వాడి చేత చూడబడుతున్న మరో జీవుడా? ఈ అర్జునాదులెవరు? ఏకజీవుడ కాదా? కలగంటున్నవాడా మేల్కొంటే తన కలలో కనిపించిన విషయాలు భ్రాంతి అని తలుస్తాయి తప్ప ఇతరుల కలలో కనిపించిన విషయాలు భ్రాంతి అని తెలియవు కదా. కలగంటున్నంతసేపు అవి నిజమే కదా. కృష్ణుడు అనే ఏకజీవునికి మెలకువ వచ్చింది. ఏకజీవుడే కనుక అర్జునుడనేవాడు కనపడనే కనపడడు. ఒకవేళ కనపడినా కలగంటూ ఉంటాడు. అతడు కల నుండి మేలుకునే వరకు అతడి భ్రమ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఉపదేశం నిరర్ధకమే అవుతుంది. కృష్ణుడు అర్జునుడు అనే ఇద్దరు లేరు కనుక కృష్ణుడి కల అయిపోవడం అంటే అర్జునుడి కల కూడా అయిపోవడమే. ఇక ఎవరు ఎవరికి ఉపదేశించాలి ఇప్పుడు? అయ్యో రామ స్వామి, ఈ మాటలతో దాసుడి బుర్ర చాలా పిచ్చెక్కిపోతుంది. ఇంత కన్ఫ్యూజన్, అయోమయం ఈ గీతాశాస్త్రంలో భగవంతుడు ఎందుకు పెట్టారంటారు? ఆయన అయోమయం పెట్టలేదు, మనం పెట్టుకున్నాం. చక్కగా సుఖంగా డైరెక్ట్గా ఉన్న అర్థాన్ని పట్టుకొని నానా తిప్పులు తిప్పి మనని మనం కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాం. అంతే, తికమక పడిపోతూ ఉన్నాం. హాయిగా త్వం హం ఇమే జనాధిపాహ ఈ పదాలు శ్లోకంలో ఉన్నాయా లేదా? ఆ పదాలకి నేరుగా అర్థం నువ్వు నేను ఈ రాజులనే కదా. దీన్ని ఒప్పేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏదో లాగి పీకి ఎంతో అర్థాంతం చేసుకో అక్కర్లేదు. అడిగిన అదే భ్రమ కదండి. మళ్ళీ ఎవరు చెప్పారు నాయన ఇలాగ భ్రమ అంటున్నావు? అసలు ఈ ప్రపంచమంతా భ్రమ కదా స్వామి, ఉన్నది ఒక్కటే అని చెప్పారు కదండి. ఓ, నీకు ఎవరు చెప్పారు అని నేను అడుగుతున్నాను. ఉపనిషత్తులు చెప్పాయా? చెప్పలేదే. ఉపనిషత్తులు చెప్పకపోతే స్వామి ఇలాంటి అభిప్రాయం లోకంలో ప్రచారానికి ఎలా వస్తుంది? మహామహా పెద్దవాళ్ళందరూ ఈ విషయం చెప్తున్నారు. ఈ తికమక ఎందుకు వస్తుంది మరి అందరికీ? చూడండి ఆయన, ఉపనిషత్తులు చెప్పిన విషయాన్ని సమన్వయం చేసుకోలేక ఇది ఇలా అయితే బాగుంటుంది, ఇదిలా అయితే బాగుంటుంది అని ఊహలకు పోయి ఒక సిద్ధాంతాన్ని అనుకొని దాని ప్రకారంగా ఉపనిషత్తు వాక్యాలను వివరించడానికి ప్రారంభిస్తే ఇగో ఇలాంటి తికమకలే మిగులుతాయి. ఉపనిషత్తు వాక్యాలలో చెప్పిన దాన్ని అనుసరించి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటే అస్సలు ఇబ్బందే ఉండదు, అయోమయం కలగనే కలగదు. అడిగేన్, ఏమిటి ఆ ఉపనిషత్తు వాక్యాలు? మొదటగా మనం గుర్తించవలసింది భగవంతుని లక్షణాలను. ఆ భగవంతుడే ఇప్పుడు శ్రీకృష్ణుడు అనే విషయాన్ని మనం స్పష్టంగా నమ్మాలి, తెలుసుకోవాలి. అందుకే కృష్ణ ఉవాచ అనకుండా అన్ని చోట్ల భగవద్గీతలో ఏం కనిపిస్తుంది మనకి? శ్రీ భగవానువాచ అని వస్తుందా లేదా? కృష్ణుడు కూడా ఒక జీవుడే, అయితే ఉపదేశం చేయడానికి యోగ్యత కలిగిన ఒక ఆత్మ అది. అజ్ఞానం తొలగిన ఆత్మ, భ్రాంతి పోయిన ఆత్మ. అందుకే ఆయనని మనం పూజిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఆయన అలా మనందరం భ్రాంతిని అజ్ఞానాన్ని తొలగించుకోవాలని, వాడిని కేవలం మూర్ఖుడు అంటే చాలదు, అంతకన్నా పై పదమే ఏదో వాడాలి. పరమాత్మని పట్టుకొని ఆయన ఒక అజ్ఞానని కానీ ఆయన భ్రాంతి తొలగించుకోవాలని కానీ అనగలుగుతామా మనం? అడిగిన అలా కాదు. ఇంతకీ భగవంతుడి లక్షణాలు ఏమిటి అని ఉపనిషత్తులు చెప్పాయో కొంచెం వివరిస్తారా స్వామి? అలాగే ముండకోపనిషత్తు ఈ పేరు విన్నావు కదా, దానిలో 1, 2, 8 అలాగనే 2, 2, 7 కనుక చూసినట్లయితే యహ సర్వజ్ఞ సర్వవిత్ అని చెప్పారు. ఇక శ్వేతాశ్వతరమని మనొక ఉపనిషత్తు ఉంది, దానిలో 6, 4 చూస్తే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అన్నారు. మరి భగవంతునికి అజ్ఞానము ఉన్నదనే వారి అజ్ఞానానికి అయినా అంతున్నదా? అజ్ఞానమున్నది తొలగినది అనే పదాలు ఈ జీవులకు ఉంటాయి కానీ అసలు పరమాత్మలకి వాడచ్చా? తడియే, నిజమే. అయితే మీ ఉద్దేశ్యం పరమాత్మ వేరు, జీవుడు వేరు అని ఖచ్చితంగా చెప్తారా స్వామి మీరు? అయ్యో రామ, నా ఉద్దేశ్యం కాదు, ఉపనిషత్తుల ఉద్దేశ్యం, భగవద్గీత ఉద్దేశ్యం, సాక్షాత్తు భగవంతుని ఉద్దేశ్యం అది. హరియన్, నాకు ఆ జ్ఞానం లేదు అని ఆయన చెప్పుకున్నాడా? మన్నించాలి, నాకు అజ్ఞానం లేదని ఆయన చెప్పుకున్నాడా? మరి ఈ శ్లోకం విను. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున, భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన అంటూ ఈ భగవద్గీతలోనే కంఠరవైన చెప్పాడు స్వామి. అందుచేత పరమపురుషుడికి అజ్ఞాన గంధమే ఉండదు. దీనికి అంతటికీ అతీతమైన వాడు కదా స్వామి. అడియన్ అడియన్, అజ్ఞాన గంధం లేని సర్వజ్ఞుడు కృష్ణుడైనప్పుడు ఆయన చెప్పిన ప్రతి విషయం ప్రతి మాట ఇక పారమార్థికమేగా. మరి అదే అవును. అందుకే మనం ఈ శ్లోకంలో నీవు నేను ఈ రాజులందరూ అని చెప్పిన దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తాం. నీవు నేను అనడంలో పరమాత్మ వేరు, జీవుడు వేరు, ఈ రాజులందరూ నీవు అనడంలో జీవుళ్ళు ఆత్మలు అనేకమని అర్థం వస్తుంది కదా అడిగే. ఇలా మరి అనేకమైన ఆత్మలు అన్నీ సత్యములే అని చెప్పడం ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? సత్యములని అనేకన్నా నిత్యములు అంటేనే సరిగ్గా ఉంటుంది తెలుసా? ఇవి సత్యాలు కాదు, నిత్యాలు. అడియేన్, సత్యం అంటే ఉన్నాయి అని కదూ అర్థం, సరిపోతుంది కదా? అవును, ఇక్కడ చెప్తున్న విషయం నిత్యమనే. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. నిన్న, ఈరోజు, రేపు కూడా ఉండే వాటిని అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉండే వాటిని నిత్యములు అనాలి. ఏది ఏ ప్రయోజనాన్ని సాధించాలో అది ఆ ప్రయోజనాన్ని సాధిస్తే దాన్ని సత్యం అనాలి. అర్థమైందా? ఇదిగో ఇదే తేడా అడిగాను. అలాగా మరి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఒక ఉపనిషత్తు వాక్యం ఉంది కదా, దాని అర్థం ఎలా ఎలా గ్రహించాలి అడిగాను. అబ్బే, అలాంటి ఉపనిషద్ వాక్యం ఎక్కడా లేదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది ఒక తత్వవేత్త వ్రాసిన శ్లోకంలో ఒక భాగం మాత్రమే. ఆ తత్వవేత్త ప్రసిద్ధిని అనుసరించి ఆ శ్లోకం అందరి నోళ్లలోనూ నాని నాని ఇదేదో ఉపనిషద్ వాక్యం అని అనేసుకుంటున్నారు. ఈ సంగతి తెలుసా? తెలియదడి నిజమా? ఉపనిషత్తులు జగన్మిథ్య అని చెప్పలేదా? చెప్పలేదు. గీతాశాస్త్రము చెప్పలేదు. జగన్మిథ్య అని అవి చెప్పినట్లు కొన్ని ఉపనిషద్ వాక్యాలకి, కొన్ని గీతా శ్లోకాలకి అర్థం తీసుకొని ఏదో ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేశారు కొంతమంది. కానీ ఆ ఉపనిషద్ వాక్యాల, గీతా శ్లోకాల పూర్వాపరాలను గమనిస్తే ఆ చెప్పిన అర్థం అంతా తప్పు అని స్పష్టంగా తెలని తేలుతుంది. ఈ సంగతి తెలుసా మరి నీకు? అడిగే పూర్వాపరాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నత్వే వాహం శ్లోకం తీసుకుందాం. ఏం చెప్పబోతున్నారు ఈ శ్లోకంలో? నేను ఈ రాజులందరూ నిత్యము, ఎల్లప్పుడూ ఉండేవారం అని కదా అర్థం. మనందరం చనిపోము అని అర్థం కాకుండా ఆత్మలు నిత్యం అని అర్థం చేసుకోవాలి. ఎందుచేత? దీనికి ముందు, దీని తర్వాత కూడా ఆ ప్రస్తావనే ఉన్నది కనుక అడిగాను. అడిగాను చాలా భోగ్యం. 384వ ప్రశ్న స్వామివారు అందించిన గ్రంథంలో 16వ భాగం ప్రారంభం. అడిగాను, నత్వేవాహం శ్లోకానికి ముందు ఆత్మనిత్యం అని చెప్పారు, సరే, తర్వాత ఎలా చెప్పారు దాన్ని? ఓ చక్కని ఉదాహరణతో స్వామివారు చెప్తూ ఉన్నారు, విను. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి అని అంటూ స్వామివారు ఈ శ్లోకానికి అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని కృపజేస్తూ ఉన్నారు. ఆ విషయాలని రేపటి రోజున మళ్ళీ గమనిద్దాం. ఇంత చక్కటి వివరణ అందించినటువంటి స్వామివారి దివ్య పాదార విందములందు అనేక సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ కృష్ణ భగవాన్ యొక్క కృపాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడిగేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు హైదరాబాదు.